మండిత సూక్తులతోడను తొండంబులు సాచి. వెంటనే మామూలుగా ఈవిడికి అభిషేకం చేయకూడదు, పాలసముద్రంలోంచి పుట్టినవిడికి మళ్ళీ ఆ సముద్రపు నీళ్ళతో అభిషేకం చేస్తే గొప్పేముంది, పవిత్ర జలంతో అభిషేకం చేద్దాం అని దిగ్గజాలని పిలిపించాడు ఇంద్రుడు. అష్టదిక్కులలో 8 ఏనుగులుంటాయి, ఆ ఏనుగులని అష్ట దిక్కు గజములు, 8 దిక్కుల్లో భూమిని మోస్తూ ఉంటాయి అవి, ఆ గజాలు వచ్చాయి, వెళ్ళండి. ఆకాశగంగ స్వచ్ఛమైనది, దాంట్లో మురికి ఉండదు, ఆకాశగంగా జలం తండి అనగా ఈ దిగ్గజాలు వెళ్ళాయట, తొండాలు సాచి పవిత్రమైన ఆకాశగంగా జలాన్ని బంగారపు కుండలతో తెచ్చాయి. పైగా మామూలు మట్టి కుండలతో కాదు, సువర్ణ భాండాలతో బంగారపు కుండలతో ఆకాశగంగా జలాన్ని ఈ పట్టుకొచ్చేసేయట, తొండంతో కొండ, ఆ కొండతో నీళ్లు అనమాట, తొండంతో చుట్టి చక్కగా కొండని పట్టుకుని ఆ కొండ నిండా నీరు పట్టుకుని వచ్చాయి. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చాడు, అద్భుత వేద మంత్రాలు చదివాడు, ఆ వేదములలో ఒక భాగమైన శ్రీ సూక్త పఠనం చేశాడు. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ అని ఆయన అంటూ ఉంటే ఈ తొండంలో నీళ్ళు అలా పోసాయట, పసుపు నీరు, గంధపు జలం, కుంకుమ జలం, ఆవు పాలతో, పెరుగుతో, వీటన్నిటితో అభిషేకం చేసి ఆఖరిన శుద్ధ జలంతో అభిషేకం చేశారు. ఇది భాగవతంలో ఇంత సుస్పష్టంగా చెప్పారు. దీనిని ఆది శంకరాచార్యుల వారు, మహానుభావుడు, శంకర జయంతి కూడాను మనకి నిన్న అద్భుత దినం, అన్ని రకాల స్తోత్రాలని అందజేసిన పుణ్యాత్ముడు. అది ఇది అనడానికి లేదు, ఇక ఆయన సంపూర్ణ శంకర జ్ఞానమే. శంకర శంకరోపమ, ఆయన కూడా కనకధార స్తోత్రం రాశాడు, లక్ష్మీదేవిని అభివర్ణిస్తూ అత్యద్భుతంగా రాశాడు ఆయన. అందులో దిగ్గస్థిభి కనక కుంభముఖావసృష్ట సర్వాహిని విమల చారు జలప్లుతాంగీ ప్రాతర్ణమామి జగతాం జననీమశేష లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం. దిక్కులలో 8 దిక్కులలో ఉన్న ఏనుగులు అష్టదిగ్గజాలు, ఆ దిగ్గజములు తమ తొండములతో బంగారపు కుండలు పట్టుకుని ఆ కుండల నిండా మంచినీరు పట్టుకొచ్చి అది కూడా విమల అన్నారు, అంటే స్వచ్ఛమైన చారు, అందమైన నీరు కూడా స్వచ్ఛంగా ఉన్నప్పుడు చూస్తే అందంగా కనపడుతుంది. కొన్ని నీళ్లు చూస్తే అందంగా కనపడతాయి, కొన్ని నీటిని చూస్తే భయం వేస్తుంది అనమాట. పచ్చగా ఆకుపచ్చగా ఉంటే నీళ్ళలోకి ఏం దిగుతాం మనం చూస్తూ చూస్తూ, ఎంత భక్తి ఉన్నా. కాబట్టి విమలమైన నీరు, అందమైన నీరు, ఆ నీటిని తొండాలతో పోస్తున్నాయట కుండలతో. ఆ జలము చేత పులుత తడపబడిన అంగీం అవయవములు కలిగిన దానిని గురించి ధ్యానం చేస్తున్నాను అన్నాడు ఆయన. అమ్మవారు అలా కూర్చుంది, ఏనుగులు అటు ఇటు నిలబడ్డాయి, 8 ఏనుగులు పైగా మనకు బొమ్మల్లో చూపించినట్టు 2 గాత్సమా, దిగ్గజములంటే 8, అందుకే బహువచనం దిగ్గస్థిభి అన్నాడు శంకరుడు, అంతేగాని 2 బహువచనం వాడాడు అక్కడ. ఈ దిగ్గజములు 8 కూడా తొండాలతో బంగారపు కుండలతో ఆ కుండలలో ఉన్న బంగారపు జలాన్ని పట్టుకొచ్చి ఆకాశగంగా జలాన్ని నెత్తి మీద పోస్తూ ఉంటే పూర్తిగా తడపబడి స్వచ్ఛమైన జలంతో అభిషేకం పొందిందట ఆనాడు ఆ జగన్మాత. మీకు చూసారా భగవంతుని కృప, అమ్మ పుట్టింది శుక్రవారం, ఇవాళ తెలుసో తెలియకో శుక్రవారం నాడే మనకు ఆ కథ చెప్పుకునే అవకాశం ఎవరిస్తారు, ఆ తల్లి ఇచ్చింది. నేను కానీ మీరు కానీ ఇదే సంకల్పం చేయాల, హఠాత్తుగా బుద్ధి పుట్టించి ఇలా చేయిస్తుంది, ఇదే భగవతి యొక్క కటాక్షం. అంటే ఈ వినేవాళ్ళకి ఏ దారిద్ర్యం ఉన్నా అన్నీ తొలగిస్తుంది, సంతోషధనం, శాంతధనం, భౌతికధనం, భార్యాభర్తలకి సంబంధించిన ఐకమత్యధనం, సంతానానికి సంబంధించిన సుఖధనం, ఇలా అనేక రకాలు ఇస్తున్నాయి. ఎంతోమంది మొరలు పెట్టుకుంటున్న వాళ్ళందరూ ఇవాళ వినుంటే వాళ్ళ జాతకమే మారిపోయేదన్నమాట. అది యోగం. ఎవరికి అవసరమో, ఎవరికి యోగం ఉందో వారే వస్తారు. ఇవాళ చూడండి మీరు, ఒత్తప్పుడు రోజు వచ్చేవాడు ఇవాళ రాడు, ఎప్పుడు రానివాడు అదృష్టం బాగుంటే ఇవాళ వస్తాడు. ఇది ఎవడు ఎవడిని బాగు చేయలేడు, పాడు చేయలేడు అన్నారు. అందుకే ఆనాడు మహాద్భుత దివ్యమైన పర్వదినం, పూర్ణిమతో కూడిన శుక్రవారం నాడు జగన్మాత పుట్టిందని చెప్పారు. సరే మొత్తం మీద ఏదేమైతేనే ఆ జగన్మాతకి అభిషేకం చేశారు. శుభ్రంగా స్నానం చేశాక మెత్తని వస్త్రాలతో ఆడవాళ్ళు తుడిచారట. ఇప్పుడు కుబేరుడు బంగారపు గొలుసులు, వెండి గొలుసులు ఇచ్చాడు. అందుకే ఇందాక ఏం చెప్పారు, శ్రీ సూక్తంలో సువర్ణ రజత స్రజాం, అమ్మవారి మెడలో సువర్ణ బంగారం రజత వెండి స్రజాం దండలు ధరించినది, స్రక్ అంటే దండ, ఒక్కతైతే స్రక్క అంటాం, స్రజాం అంటాం ద్వారా బోలెడని దండలు వేసుకుంది అనమాట. బంగారపు గొలుసులు వెండి గొలుసులు వేసుకుంది కాబట్టి వెండి గొలుసులు కూడా వేసుకోవచ్చు. వెంగెట్టుకొక్కర్లా, మా ఆయన నాకు బంగారు గొలుసు చేయించలేదేమని అడగద్దా. ఇంచేదంటే సాక్షాత్తు ఆదిలక్ష్మియే వెండి గొలుసు వేసుకుంది. ఆ గొలుసుల తర్వాత మంచి వస్త్రాన్ని ఇచ్చాడు ఒక ఆయన, సముద్రుడు వస్త్రాన్ని పంపేట తన కూతురు కనుక ఇప్పుడు తనలోంచి పుట్టడం వల్ల. అందరూ అన్ని కానుకలు ఇచ్చారు. ఇప్పుడు అలంకారం చేసుకున్నాక దేవదానవులు ఆవిడ చేతికి ఒక దండ ఇచ్చారు. ఓ సుందరి, ఈ దండ నీ చేతికి ఇస్తున్నాం, నీకు ఎవరు నచ్చితే వాళ్ళ మెళ్ళలో వేసి వాళ్ళని వరించు అని. ఈవిడ వరిస్తే వాడి చేతకు మారిపోతుంది. కానీ పిచ్చపేనుగులు, అమ్మవారు దండ వేసి భర్తగా వరించాలని కోరుకున్నారట పిచ్చాళ్ళు దేవదానవులు. అనర్హులంటే ఆ తల్లి, నువ్వు మా తల్లిగా ఉండి ఇంట్లో సేవించు, మా సేవలు అందుకో, మమ్మల్ని సంపద రూపంలో సేవించని కోరుకుంటాడు ఎవడన్నా అమ్మవారిని. అమ్మవారిని వరించాలని కోరుకుంటే రావణాసురులాగా భద్రకాళి రూపం ఎత్తితే హడిలి పారిపోవాలి. తట్టుకోలేమని తెలుసుండి కూడా అప్పుడప్పుడు అజ్ఞానంలో పడతారట దేవదానవులు. అందుకని దండ చేతికిచ్చి మాలో ఎవరు నచ్చితే వాడిని వరించవా అని ఎవడికి వాడే మీసం మేలేశాడు. ఒకడు అద్దం చూసుకున్నాడు, లేని తల వెంట్రుకలు సవరించుకున్నాడు, జుట్టుకు రంగేశాడు ఒకడు, మీసాన్ని తిప్పాడు ఒకడు, గొలుసులు వేశాడు ఒకడు అని సవరించాడు గొంతు, అంటే అరిస్తే వస్తుందేమోనని. కండువాలు వేసుకున్నాడు ఒకడు. మొత్తం మీద నానాయాతనలు పడ్డారు. లక్ష్మీదేవిని వరింపజేసుకోవడానికి వాళ్ళు పడిన పాటలన్నీ ఇన్నికోవుట. ఆవిడ అందరినీ చూసింది. ఒకడికి ఇప్పటికే పెళ్ళయింది, ఒళ్ళంతా కళ్ళు, ఈ దౌర్భాగ్యుడు పెళ్లి చేసుకుంటే దండగా. ఒకడు ఉప్పుగా ఉంటాడు, ఒకడికి నాలుగు తలకాయలు ఉంటాయి, వాడికి పెళ్ళైపోయింది. ఇంకొకడు ఎప్పుడు చూసినా మంచుకొండ మీద కూర్చుంటాడు, బట్టలే ఉండవు, వాడి దగ్గరికి వెడితే నాకేం ఉపయోగం. ఇంకొక ఆయన ఉన్నాడు, నరవాహనం మీద తిరుగుతాడు, డబ్బు పెచ్చ ఎప్పుడు వడ్డీ వ్యాపారం. ఇంకొక ఆయన ఉన్నాడు, నీళ్లలో పడి ఉంటాడు, ఆ నీళ్లలోంచి బయటికి రాలేడు, ఆ నీటిలో ఉండి కూడా తడవకుండా ఆనందం ఇవ్వలేడు. ఒకడెప్పుడు ప్రాణుల ప్రాణాలు తీసే దౌర్భాగ్యుడు దండం పుచ్చుకుని, ఇంకోడు రాక్షసుడు, ఇంకోడెప్పుడు గాలిగాడు. ఇలాంటి వాళ్ళని ఏం పెళ్లి చేసుకుంటాం? ఎక్కడ చూసినా సౌఖ్యం కనపట్టంలా, ఇలా ఎవరిని చూస్తే వాళ్ళు వంక కనపడిందిట. ఈ రాక్షసులు జోలికెడితే ఇక చెప్పేక్కర్లా, తాగుబోతు పీనుగులు, నన్ను కూడా తాకట్టు పెట్టేస్తారు, తీసుకెళ్ళి ఏ బెల్ట్ షాపులోనో, వీళ్ళ దగ్గరికి వెడితే ఇంకా ప్రమాదం. ఇలా చిట్ట చివరికి ఆలోచించి, అమర ముత్తైదువనై అమరి ఉండగవచ్చు వరుసకు సవతులెవ్వరును లేరు. జీవులను ఏదో స్త్రీలనే వంకతో దగ్గరికి రానిస్తాడు తప్ప ఎవరితో నిజానికి దేహ సంబంధం లేని ఏకైక జీవి ఒకడే. ఎంతమంది గోపికలున్నా, మరెంతమంది చెలికత్తులున్నా, వాళ్ళెవ్వరైనా జీవాత్మలే తప్ప ఆయనకి దేహభ్రాంతి లేదు గనక. అంతటి మహాసాధకుడు ఆయన దగ్గరుంటే ఎప్పుడూ ముత్తైదువులా ఉండొచ్చు, అందంగా ఉంటాడు, చందన శీతలుడు పైగా, చందన సుగంధం పూసినట్టుగా చల్లగా ఉంటాడు, రాగద్వేషాలకు అతీతుడు, నాశనము లేనటువంటి వాడు, ఐశ్వర్యానికి అలవాలం, సత్వగుణ ప్రశస్తుడు. ఆయన దగ్గరే ఉందాం. పైగా పాలసముద్రం చిలికినప్పుడు అందులో నుంచి పుట్టిన కౌస్తుభమణి మెడలో వేసుకున్నాడు, ఆ మణి కుడివైపు వేసుకుంటే ఎడంవైపు నన్ను పెట్టుకుంటాడు, ఏముంది అని ఆవిడ అటు చూసి ఇటు చూసి దండ పుచ్చుకుని జాయి శ్రీహరి అంది. అప్పటిదాకా ఇక్కడ పోటీలో లేడు, అసలు ఆయన రేసులో లేడు. కానీ హఠాత్తుగా ఈవిడు తలుచుకోగానే టపాటపా రెక్కలాడిస్తూ గరుత్మంతుడి మీద వచ్చేసాడు. అక్కడికి ఎదురుగుండా నిలబడ్డాడు. ఈ పిచ్చాళ్ళంతా వెర్రిమొహాలు వేసుకు చూస్తూనే ఉన్నారు. వాళ్ళందరినీ కాదని ఆయన వెళ్ళలో వేసేసింది దండ. ఇంకేముంది, ఆయన ఆవిడని తీసుకుని వక్షస్థలం మీద ఇలా హత్తుకుని ఎగిరి వెళ్ళిపోయట. ఆ పక్షి ఎగిరేటప్పుడు రెక్కలు ఇలా టపటపలు అడగానే అందులోంచి దుమ్ము వచ్చింది. వీళ్ళందరు కళ్ళల్లో దుమ్మడింది, కళ్ళల్లో దుమ్ము కొట్టిపోవడం అంటే ఇదే. అప్పుడు ఇంద్రుడు, బలి చక్రవర్తి, మనం అమాయకులం కాకపోతే అంతటి జగన్మాత ఆదిలక్ష్మీదేవిని మనం కోరుకోవడం ఏమిటి, అమ్మ అమ్మ అని దండం పెట్టాలి. కానీ ఎవరు అర్హులో వాళ్లే పట్టుకుపోయారు, పోన్లే అందని పండు కోసం అర్రులు చాచడం ఎందుకు. అర్రు అంటే మెడ, అర్రు అంటే చాలామంది పెట్టించుకోక అర్రులు చాచడం అంటే ఏదో అనుకుంటున్నారు, అర్రు అంటే మెడ. అందుకే అర్రు మీద కాడి పెట్టడం అనే ఒక సామెత ఉన్నదన్నమాట. అందని మాని పండ్లకు అర్రులు చాచడం అంటే పండు ఎక్కడో దూరంగా ఉందా చెట్టుది, వీడికి అందదు, అయినా ఇలా మెడెత్తుతాడనమాట, ఎత్తినా అందదు. అది నిజానికి మనిషి కోసం చెప్పింది కాదు, ఈ మేకలు ఇలాంటివి ఆ పళ్ళు అందుకోవడానికి మెడ చాచేవి, వాటి కోసం పెట్టారు. క్రమంగా అది మనకు కూడా వచ్చేసింది. మొత్తం మీద మనం అనవసరంగా ఇక్కడ పోటీలోకి వచ్చాం, తప్పనుకుని తప్పుకున్నారు. లక్ష్మీదేవి జగన్మాత వెళ్ళిపోయింది. అసలు ఆవిడ కోసం వీళ్ళు తపస్సు చేశారు, మిమ్మల్ని ఏదో రకంగా అనుగ్రహిస్తాను, నా భర్త శ్రీహరియే అని వెళ్ళిపోయింది. ఇంక ఇప్పుడు మళ్ళీ చిలికారు. ధన్వంతరి పుట్టుకొచ్చాడు, అందరూ పుట్టాక ఆ కర్ణ అమృత భాండం పుట్టుకొచ్చింది. ఆ అమృత భాండం రాగానే అంతవరకు ఐకమత్యంతో కలసిమెలసి తిరుగుతున్న దేవదానవులంతా ఒక్కసారి నాదంటే నాదని లాగేసుకున్నారట. దేవతల్ని తోసి పారేశారు. పాపం దేవతలేమో నాలాగా అమాయక పార్టీ వాళ్ళు, ఈ రాక్షసులేమో మొండి పీనుగులు వీళ్ళు, బలవంతులు వీళ్ళు, వీళ్ళదంతా ఎర్రజెండా పార్టీ. వీళ్ళ ముందు ఎవడు ఆగడం కష్టం. కాస్త వీళ్ళకి హరి శ్రీహరి ఒక్కడే, ఆ నారాయణుడే వీళ్ళని మళ్ళీ చావగొట్టాలి, ఇంకోటి ఎవడు కొట్టలేడు. అందుకని ఈ కుండంతా లాగేసుకుని పక్కకి పారిపోవడం మొదలెట్టారట. పారిపోయిన వాళ్ళు పోయి వాళ్ళు తాగారా? వాళ్ళు తాగల. వాడి చేతిలోంచి వీడు, వీడి చేతిలోంచి వాళ్ళు, అదో సుఖం అండి. సముద్రం ఒడ్డున గంపలో పీతలు లాంటి వాళ్ళు వీళ్ళు రాక్షసులు. పీతలు ఏంటంటే పైన మూత పెట్టక్కర్లా, ఓ పీత పైకి వస్తే రెండోది లాగేస్తూ ఉంటుంది. అలాగా రాక్షసులు కుండపుచ్చుకొని పంచుకు తాగల. వాడి చేతిలోంచి వీడు, వీడి చేతిలోంచి వాడు, వీడి చేతిలోంచి వాడు, వాడి చేతిలోంచి వీడు లాగేస్తున్నట్ట. ఒకడు నోటి దాకా పెట్టగానే నోటి మీద ఒకటి కొట్టి కుండం కూడా లాగేశాడు. ఈ కుండ లాగిన వాడు కాలు ఒకటి లాగేశాడు. ఈ లాగేయడంలో వాడు పంచి ఊడిపోయింది. ఆ పంచిరా పంచాడు, నీ పంచే పెట్టరా, మేము ఆ పంచుకోవాలని చూస్తుంటే ఆయన ఇంకోటి లాగాడు. ఇలా కింద మీద పడిపోతూ అమృత భాండం కోసం వాళ్ళల్లో వాళ్ళు తీవ్రంగా కలహించి క్రోధించి కర్కశధ్వనులు చేసుకుంటూ ఉంటే దేవతలంతా, శ్రీహరి వాసుదేవ అమృత భాండం కాస్త రాక్షసులు చేతిలోకి వెళ్ళిపోయింది, రక్షించు అని మొరపెట్టారట. అలా మొరపెట్టగానే ఆ క్షణమే మంచి అపురూప లావణ్యవతి అయిన ఒక సుందరీమణి ప్రత్యక్షమైంది. ఏమి సౌందర్యం! నీల పయోద మండలము నిశ్చల లీల విలుంగజేయు చుంక్రాలుడు రాలు కొమ్మెరుగు క్రైవడి తద్వన భూమి నెంతయున్లాలిత దేహ కాంతి పటలంబున జేసి విలుంగజేయు. ఒకనొక బాలామణి కనపడిందట. ఆ అడవి ప్రాంగణమంతా సముద్ర తీరములో ఉన్న వనమును తన శరీర కాంతితో ధగ ధగలాడిస్తోంది. ఆవిడ నేల మీద కాలు పెట్టిన చోటల్లా పగడాలు పెట్టారా అన్నట్టుగా ఉంది. కొంతమంది ఆడవాళ్ళ కాళ్ళు ఎర్రగా ఉంటాయి, ఆ కాలు నేల మీద పెట్టగానే నేల కూడా ఎర్రగా మెరిసిపోతుందన్నమాట. ఆ కొత్తగా వచ్చిన సుందరీమణి అడుగు పెట్టిన నేల పద్మరాగముల గనివలే ఉందన్నారు. ఆవిడ జుట్టు నేలకి తగిలితే ఇంద్ర నీలమణుల్లో ఉందట. ఆవిడ శరీరకాంతి తగిలిన నేల బంగారపు రంగులో మెరిసిపోతుందిట. ఆవిడ తెల్లని గుడ్డు చూపుబడిన చోటల్లా వెండి నేలలా మెరిసిపోతుందిట. అసలు ఉందా లేదా అనిపిస్తోంది సన్నని నడుము. సమున్నత వక్షస్థలం, చేతివేళ్లు సన్నగా ఉన్నాయి, మహాసౌకుమార్యంగా ఉంది, శంఖంలా నున్నగా ఉంది మెడ, ఆ కళ్ళు, ఆ కురులు, అవన్నీ చూచి ఒక్క క్షణకాలం అమృతాన్ని కూడా మర్చిపోయారు. ఈ అమృతం ఎందుకు, దాని బతుకు బోడి, ఆ స్త్రీ పూబోడి ముందు ఇది బోడి అనుకున్నారు వాళ్ళు. అంత సౌందర్యానికి వ్యామోహితులైపోయారు. కాశిత్వం కళ్యాణి, ఓ శుభప్రదమైన చరిత్ర కలిగిన సుందరీమణి, నీవెవరివి? దేవతా స్త్రీవా, గంధర్వ స్త్రీవా, మానవ స్త్రీవా? సామాన్య స్త్రీవి కాదని అనిపిస్తోంది నిన్ను చూస్తుంటే. కంటి మీద రెప్పపాటు లేదు గనక దేవతా స్త్రీవై ఉంటావు. మానవ స్త్రీలైతే అస్తమాటు ఇలా రెప్పలేస్తారు. అందుకని మనం నిమిషులం. ఆవిడ రెప్ప వేయడంలా అంటే అనిమిష స్త్రీ. ఎవరు నువ్వు అనగా, నేను ఎవరినైతేనే ఆడవాళ్ళని ఎవడన్నా నమ్ముతారా నాలాంటి వేశ్యాస్త్రీలని అందిట. నువ్వు వేశ్యవా? అైతేనే అసలు మాకు నీలాంటి వాళ్లే కావాలి. పతివ్రత స్త్రీలైతే మేము వరించమంటారు. నువ్వు వేశ్యనన్నావు కాబట్టి గొడవే లేదు. సుందరి, మాలో ఎవరో ఒక్కరిని వరించవా? అందరినీ వరిస్తావా? పరాక్రమవంతుల్ని వరిస్తావా? అంటే నేను చెప్పిన మాట వింటే మిమ్మల్ని వరిస్తానదిట. నువ్వేం చెబితే చేస్తాం. ముందు ఒక మాలో ఒక తగాద వచ్చింది, ఈ అమృతం ఎవరు తాగాలి ముందు అని, మా అందరికీ సమానంగా పంచిపెడతావా అన్నారట వాళ్ళు. ఒక్క మాట, నేను పంచిపెట్టేటప్పుడు ఏం చేసినా మరి మీరు కూర్చున్న చోటు నుంచి లేవకూడదు. నేను చెప్పిన మాట వింటే అందరికీ పంచిపెడతాను. ఏ అంటే, ఓ తప్పక, నువ్వు ఏం చెబితేది, మీ దాసులం బాబోయ్ కింకరులం మేమన్నారట వాళ్ళు. కింకరుడు అంటే కింకరోమి, నన్నేం చేయమంటావు అని ఇలా చేతులు కట్టుకుని అడిగేవాడిని మాత్రమే కింకరుడు అంటారు. మేము అలా ఉంటాం అనగా, మరోసారి చెబుతున్నాను, మాపోటి ఆడవాళ్ళని నమ్మి బాగుపడిన వాళ్ళు ఎవరూ లేరే అంటే, చచ్చా నువ్వు అలా అంటున్నావు కానీ నిన్ను నమ్మితేనే బాగుపడతావు అన్నారట. వాళ్ళు అన్నమాట నిజమే, కాదు ఇంకో కోణంలో బాగుపడతారు వాళ్ళు. అయితే కూర్చోండి అన్నది ఆ సుందరి. ఆహా, అంతకు పూర్వం దాకా వాళ్ళలో వాళ్ళు కొట్టుకు చచ్చిపోతున్న వాళ్ళు, ఆ స్త్రీ దగ్గర ఏం మంత్రం ఉన్నది, ఏమి తంత్రం ఉన్నది, ఏమి యంత్రం ఉన్నదో కానీ అలా కడగంటి చూపుకి కిక్కురు మనకుండా కూర్చుండిపోయారు. అతి భయంకరులు, క్రూరులు, పచ్చి నెత్తురు తాగేటటువంటి మూర్ఖులు అటువంటి వాళ్ళు వరసగా కూర్చుండిపోయారట. ఈవేపు మీరు, ఈవేపు దేవతలు అందిట. వీళ్ళనేమో ఇలా చూపులతో ఆనంద పెట్టేది, ఆ చూపులకు పడిపోయారు వాళ్ళు. చూపులు అలా చూడటం, ఈ అమృత భాండం పుచ్చుకుని ఇలా పోయటం, ఈవేపు ఇంద్రుడికి పోయటం, ఇటు నవ్వడం, ఈ నవ్వుల్లో పడ్డారు కానీ ఇక్కడ అమృతం పోస్తోందని కూడా గ్రహించలేకపోయారు వాళ్ళు. అది వ్యామోహం అంటే. ఇదే భయంకరమైన మాయ అంటే, ఇదే విష్ణుమాయ అంటే. మూర్ఖులైన వాళ్ళు మాయలోంచి బయటికి రాలేరు. జ్ఞానంతో నువ్వే దిక్కని ప్రార్థిస్తే వారికి అమృతం దక్కుతుంది, వారికి ఈ మాయ ఉండదు. మాయ అందరినీ అంటదో, గురుభక్తులను, మంత్రదీక్షాపరులను, జ్ఞానులను, ఇటువంటి వాళ్ళని ఎప్పుడూ మాయ ఏమీ చెయ్యలేదు. అవి లేకుండా కేవలం లౌకిక సంపదల వెంట మూర్ఖత్వంతో పడేవాడిని మాత్రం మాయ పట్టి పీడిస్తుంది. అందుకే మాయాజీవులు అందులోంచి బయటికి రాలేక సంసారమే సర్వస్వం అనుకుని ఇందులోనే పుట్టి పెరిగి లయమై తిరిగి ఇందులోనే కొట్టుమిట్టాడతారు. వీళ్ళు శ్లేష్మంలో తిరిగే ఈగల్లాంటి వాళ్ళని చెప్పారు చివరికి ఈ మాయలో ఇరుక్కున్నటువంటి వాడు. వీరికి అమృతం పోస్తుందట. వీళ్ళు అలాగే చూస్తున్నారు వెకిలి చేష్టలతో. కొంగు దారుస్తుంది, పయ్యద దారుస్తుంది, జుట్టలా చూపిస్తుంది, తడుకు విడుకులు చూపిస్తున్నది. ఆ మోహిని రూపంలో పడిపోయారు. చిట్ట చివర ఒక్క రాహుకేతువులకి మాత్రం అనుమానం వచ్చింది. ఇదేదో వ్యవహారం అర్థమైపోయింది వాళ్ళకి. అమ్మ బాబోయ్, అమృతం అటువా, దృష్టి అమృతం ఇట, కేవలం చూపులిట, ఇదేదో మోసం, ఇది శ్రీహరి మాయ అనుకుని ఇటున్న వాళ్ళు కాస్త దేవతా వేషాలతో ఈ క్యూలోకి వచ్చారు. పార్టీలు మార్చడం అనేది అప్పుడు కూడా ఉంది. ఈ జెండా బుచ్చుకి ఇటు తిరిగారు. టక్కన శ్రీహరి మామూలుగా పోశాడు. ఆయనకి తెలియదు అనుకుంటారు చాలామంది. ఆయనకి తెలియక కాదు, తెలియకుండా భగవంతుడు ఉంటుందిటండి ఈ సృష్టిలో. వీళ్ల వల్ల ఒక లోకానికి ఒక ఉపకారం ఉంది, వాళ్ల వల్ల కూడా ఏం చెయ్యాలో చెయ్యాలి. అందుకే పోసినట్టు పోశాడు. ఇంతలో సూర్యచంద్రులు కంగారడిపోయి శ్రీ మహావిష్ణువు తెలియక పోసేశాడు అనుకుని సైగ చేశారట. టక్కన చక్రంతో వాళ్ళ తలకైన నరికాడు. అప్పటికే అమృతం కంఠం దాకా వచ్చింది. కంఠం దిగుంటే బతికేవారు, కానీ కంఠం దాకా వచ్చి కిందకి దిగలేదు కాబట్టి తలకై ఒక చోట పడిపోయింది. తల జీవించింది, మొండెం నాశనమైపోయింది రాహువుకి. కేతువు దగ్గరకు వచ్చేసరికో మొండెం జీవించింది, తల నశించిపోయింది. వెంటనే అజుడు బ్రహ్మదేవుడు ఒకడి మొండాన్ని, ఒకడి తలని రాహుకేతువులనే పేరుతో గ్రహములుగా చేసి ఆకాశంలో నిలబెట్టాట అమృతపానం వల్ల. ఎందుకంటే ఇంత పూర్వం వీళ్ళ చరిత్ర మీకు తెలియదు. వాళ్ళిద్దరూ కాశీ వెళ్ళి 1000 సంవత్సరాలు శివుడి కోసం తపస్సు చేశారు. మీరు గ్రహములవుతారు అని వరం ఇచ్చాడు. ఆ వరం వల్ల వాళ్ళు ఇక్కడికి రాగలిగారు, లేకపోతే రారు. అందుకే అమృతం పిసరు వెళ్ళింది, దానివల్ల వాళ్ళు శాశ్వతంగా గ్రహాలయ్యారు. కానీ సూర్యచంద్రులు సైగ చేసి మా తలలు తీయడానికి మూలకారకులు అయ్యారు గనక భగవాన్ శ్రీమన్నారాయణ మాకు ఒక వరం ఇయ్యి, ప్రతి సంవత్సరం ఒకసారి వీళ్ళని పీడిస్తాం మేము అన్నారట. తథాస్తు అన్నాడు. అప్పటి నుంచి రాహు అనే గ్రహం అమావాస్య నాడు సూర్యుణ్ణి, పూర్ణిమ నాడు చంద్రుణ్ణి సంవత్సరానికి ఒకసారి కాలం కలిసి వచ్చినప్పుడు పట్టుకుంటాడు. అదే సూర్యగ్రహణం, చంద్రగ్రహణం. కేవలం కసేపలా పీడిస్తాడంతే, మింగలేడు పూర్తిగా. తదనంతరం మాయ అర్థమైపోయింది రాక్షసులకి తల తెగ్గానే. అమ్మ ఎంత మోసం, ఈ మోహిని ఎంత అన్యాయం చేసిందంటూ దేవతల మీదకి దండయాత్రకు వచ్చారు. అమృత భాండంతో మోహిని అదృశ్యమైపోయింది. ఇంకా కొట్టండి చంపండి అంటూ బలిచక్రవర్తి నేతృత్వంలో రాక్షసులు ఘోర యుద్ధం చేశారు ఇంద్రాది దేవతలతో. అసలే హరికటాక్షం ఉంది. ఆపై అమృతపానం కూడా చేశారు. దాంతో మహాబలశాలురైన దేవతల ముందు ఆగలేకపోయారట. ఒక్క బలిచక్రవర్తి తప్ప తక్కిన వాళ్ళెవరూ కాసేపు కూడా యుద్ధం చేయలేకపోయారు. నముచి అని ఒకడున్నాడు, వాణ్ణి ఇంద్రుడు వజ్రంతో కొట్టి చంపబోతే ఎప్పటికీ వాడి శరీరం పడ్డంలా. అప్పుడు ఇంద్రుడు ఆశ్చర్యపోయి, కొండల రెక్కలు తెగ్గొట్టాను, ఎంతోమందిని చంపాను ఈ వజ్రంతో, ఈ నముచిని ఎంత కొట్టినా వీడు చావడం లేదేమిటి అని ఆశ్చర్యపోతూ ఉంటే, తడి వల్ల పొడి వల్ల వీడు చావడు అన్నదట ఆకాశవాణి. ఆర్ద్రము అంటే తడిసినది, శుష్కము అంటే తడవనిది, పొడిదన్నమాట. ఆర్ద్ర శుష్కములలో వీడికి చావులేదనగానే ఇంద్రుడు ఆలోచించి, ఈ సృష్టిలో అయితే తడి లేక పొడి ఉంటాయి, తడి పొడి కాకుండా ఉండేది ఎక్కడుంటుంది అనుకుని సముద్రపు నురుగా సముద్రంలోంచి పైకి రావడం వల్ల తడి, కానీ అందులో నీరుండదు గనక పొడి. తడి పొడి కానిది ఏదన్నా ఉందంటే సృష్టిలో ఒక్క సముద్రపు నురుగే. వెంటనే వజ్రాయుధాన్ని సముద్రపు నురుగులో ముంచి దాంతో నముచి మెడ మీద దెబ్బకొట్టాడు, వాడు చచ్చిపోయాడు. ఇంకా శంబరాసురుడు, మదోత్కటుడు మొదలైన వాళ్ళు పారిపోయారు. చివరికి బలిచక్రవర్తి మాత్రం ఘోర యుద్ధం చేశాడు. ఆ చివరి యుద్ధంలో బలిచక్రవర్తి వీపు మీద వజ్రంతో కొట్టగానే ఇంచుమించుగా చచ్చినట్టు పడిపోయాట. చచ్చాడులే వీడు అనుకుని ఇంకా తక్కిన రాక్షసుల్ని వదిలిపెట్టి ఇంద్రాది దేవతలు దిగ్విజయంగా వెళ్ళిపోయారు, హాయిగా వెళ్ళిపోయారట. ఆ వెళ్ళిపోతున్నప్పుడు బలిచక్రవర్తిని కొసప్రాణంతో ఉన్నవాణి, ఇంకా సేపట్లో ఎలాగో తస్తావు, చూసావా ఇంత పూర్వం నన్ను జయిస్తానని గర్వంతో అహంకరించి మాట్లాడావు, ఇప్పుడు అర్థమైందా నా శక్తి ఏమిటో అన్నట్ట. అప్పుడు బలిచక్రవర్తి ఆ సమయంలో కూడా ఏమన్నాడో తెలుసా, హీనస్వరంతో, ఇది కాలప్రభావం, భగవంతుడు కాలానికి అనుగుణంగా ఒక్కోసారి సుఖం ఇస్తాడు, ఒక్కోసారి దుఃఖం ఇస్తాడు. ఒకప్పుడు నిన్ను జయించాను, అప్పుడు నాకు గర్వం లేదు, ఇప్పుడు పడిపోయాను, ఇప్పుడు నేను దుఃఖించను, అంతా శ్రీహరి మాయ, నాకే భగవంతుడు అనుగ్రహం ఇస్తే మళ్ళీ నేను విజృంభించవచ్చు, ఇంతోటి దానికి అహంకరించి మాట్లాడకు ఎందరా, అందుకే నాకేం బెంగలేదంటాడు. అరణ్యపురంలో ఈ మాటను చాలా బాగా రాశారండి. భాగవతంలో ఎక్కువ రాయడానికి వీల్లేదు కానీ అరణ్యపురం ఎర్రాపెరగడు అనువాదం చేశాడు, దాని అనువాదంలో వారి పిచ్చాడ సుఖదుఖాలు కాలానుగుణంగా వస్తూ ఉంటాయి. ఒక్కొక్కప్పుడు గొప్పవాడు పదవి లేకుండా పోవచ్చు, పదవిలో ఉన్నవాడు మళ్ళీ ఊడగొట్టుకోవచ్చు, ఊడగొట్టుకున్నవాడికి పదవి రావచ్చు, ఏం జరుగుతుందో చెప్పలేము. ఇంతోటి దానికి పదవి రాగానే అహంకరించడం, పదవి పోతే ఏడవడం అజ్ఞాన లక్షణం. నేను సంపదలు ఉన్నాయని పొంగిపోలేదు, సంపదలు పోతున్నాయని కుంగిపోలేదని చెప్పాడు. అది జ్ఞాన లక్షణం తప్ప అన్నిటికీ నిమిష నిమిషానికి బెంగపెట్టుకుని చేసేదేముంది అసలు. తదనంతరం ఇంద్రుడు వెళ్ళిపోయాట. ఆయన అలా వెళ్ళిపోగానే ఓ రోజున ఈ విషయం బ్రహ్మగారు శివుడి దగ్గర మోశాడు. పరమేశ్వర మోహిని రూపంలో ఆనాడు శ్రీహరి ఇలా దేవదానవుల మధ్యలోకి వచ్చి అమృతం పంచాడనగానే అంత అందంగా ఉంది ఆ రూపమని వెంటనే రుద్రుడు కైలాసం నుంచి పార్వతీ సమేతంగా ప్రమథగణాలతో బ్రహ్మాది దేవతలతో అందరితో పాటు వైకుంఠానికి వచ్చాడు. ఇవన్నీ సరదాగా వాళ్ళు ఆడిన లీలలో, ఇవి చూసి అజ్ఞానంలో పడకూడదు. మళ్ళీ మనం పరమేశ్వరుడు వచ్చాడు. శ్రీహరి ఏదో ఒక సుందరీ రూపం ధరించి మోహింపజేసేవట, ఏదో ఒక్కసారి ఆ రూపం నాకు చూపించవా అన్నాడు ఆయన. పార్వతి పక్కనుండగా ఆ రూపం చూపించాననుకో, తర్వాత ఆవిడ నన్ను తిట్టుకుంటుందేమో అన్నట్ట. పర్వాలేదు నేనంత తేలిగ్గా లొంగనన్నాడు ఈయన. అన్నాడో లేదో ఆ క్షణమే శ్రీహరి మాయమైపోయాడు. ఎంతలో ఎదురుగుండా ఒక పూలబాల కనపడింది, పూలబంతితోటి నేల మీద ఆడుతోందిట, ఇలా పైకి కిందకి, కొంగు జార్చిందిట, జుట్టు జార్చిందిట, పరిగెత్తిందిట, ఆడిందిట, సరసాల జవరాలను అని పాడిందిట. ఈ పాట చూసి పరమేశ్వరుడు పక్కనున్న పార్వతీదేవి చెయ్యొచ్చుకుని లాగినా సరే విడిచిపెట్టను తోసుకుని మరీ పరిగెత్తి వెళ్ళిపోయాడు. అక్కడ రాశారు పోతన గారు భాగవతంలో అష్టమస్కంధంలో ఈ వామన చరిత్రకు ముందు, ప్రబలోద్యత్కరిణిల్ కరిల్ దృఢు రమింపల్ వచ్చు చందంబునల్ శివుండు అబలా పోకుము పోకుమీ ఎన్నుచు. ఒక మంచి మదపుటేనుగు ఆడు ఏనుగు వెంటపడినట్లుగా శివుడు ఈ మోహిని వెంటబడి, అబలా పారిపోకు పారిపోకు నన్ను అనుగ్రహించు అంటే మీ ఆవిడ పార్వతి ఏమైనా అంటుందేమో అన్నట్ట. పార్వతి లేదు, గేర్వతి లేదు, ఆవిడ కూడా కావాలంటే నీకు దాసీగా ఇచ్చేస్తాను, నేను నీ దాసుని బాబోయ్ అని వెంటబడ్డాట. ఆ కొప్పు పుచ్చుకున్నట్ట. పట్టుకోగానే ఆ మహానుభావుడి నిర్మలమైన అమోఘమైన రేతస్సు వీర్యమంతా అక్కడ కొండల మీద పడిపోయింది. అమ్మహానుభావు నిర్మలామోఘ వీర్యంబు నేల మీద పడిన చోటెల్లా వెండియు పైడియ్యే. అంతవరకు భూలోకంలో బంగారపు గనులు వెండి గనులు లేవు. ఈ శివుడి అమోఘ రేతస్సు నేల మీద పడిపోయింది. ఆ నేల మీద కొండల్లోనూ అడవుల్లోనూ ఎక్కడ పడితే అక్కడ పడిన చోటల్లా వెండి బంగారం తయారయ్యాయి. ఎందుకంటే భగవంతుని అమోఘ రేతస్సు అంటే గొప్ప పాదరసం, అదొక అద్భుత రససిద్ధి. అందుకని లోకానికి వెండి బంగారు గనులు ఇవ్వడానికి ఆయన రేతస్సుని అలా నేల మీద పారవేశాడు. అది మామూలుగా మనం అనుకుంటున్న ఈ రేతస్సు కాదు, మానవ రేతస్సు కాదు, అమోఘమైన దివ్య తేజస్సు అది. అవి ఎక్కడెక్కడ పడ్డాయో చెప్పారు, మైసూరులో పడ్డాయట, అదే కోలారు గనులు అంటారే అవి. ఇలా కొన్ని కొన్ని ప్రదేశాలు మనకి అద్భుతమైనటువంటి కాళికాపురాణంలో చెప్పారు. ఈ వంకతో లోకంలోకి అనేకమైన అమోఘమైనటువంటి గనులు వచ్చి పడిపోయాయట ఆయన అనుగ్రహం వల్ల. అప్పుడు శివుడు ఏమి ఎరగనట్టు చిరునవ్వు నవ్వి, పరమాత్మ చాలా అద్భుతంగా ఉంది నీ రూపం అన్నట్ట. నీకు కామమేమిటి, లోకానికి స్త్రీ వ్యామోహం ఇలా ఉంటుంది సుమా అని తెలియజేయడానికి నా వెంటబడ్డావని నేను నిన్ను ఎరుగుదను అన్నాడు ఆయన. అది తెలియకపోతే మనం అజ్ఞానంలో పడతాం. ఎంతటి మహానుభావుడైనా వ్యామోహానికి గురవుతాడు, భార్యను కూడా దాసీగా ఇచ్చేస్తానని అంతదాకా సద్గుణాలతో ఉన్నవాడు వెంటబడతాడని తెలియజేయడానికి నా వెంటబడ్డావన్నాడు ఆయన. ఇద్దరూ కలిసి సల్లాపాలు ఆడుకుంటూ వచ్చారు. ఇక బలిచక్రవర్తి అక్కడ చచ్చిపడి ఉన్నట్టుగా అయిపోయాడు కదా. వాళ్ళ గురువుగారు శుక్రాచార్యుడికి తెలిసింది, గురువులకి శిష్యుల మీద ఎప్పుడు కటాక్షం ఉంటుంది. ఒక్కసారి తన దగ్గర మంత్రోపదేశం పొంది విద్యను నేర్చుకున్న శిష్యుడి ప్రాణరక్షణ, వాడి కుటుంబ భారం గురువులు తమ మీద వేసుకుంటారు. ప్రాణం పోయినా అంత తేలిగ్గా గురువులు శిష్యుల్ని వదలరుగాక వదలరు. అందుకే శుక్రాచార్యుడికి తెలిసింది, పరుగు పరుగునొచ్చాడు, మృత సంజీవని విద్యతో వాడిని అలా బతికించేశాడు. చచ్చిపోయిన ఇంకా మిగతా వాళ్ళని బతికించాడు. నాయనా బలిచక్రవర్తి, నువ్వేం బెంగబెట్టుకోకన్నట్ట, మీ అనుగ్రహం వల్ల జయాపజయాలు రెండూ నాకు ఒకటే, నాకు దుఃఖము లేదు సుఖము లేదన్నట్ట. ఆ తర్వాత వాడి చేత ఒక అద్భుత యాగం చేయించాడు. ఆ యాగం పేరు విశ్వజిత్ అంటారు. ప్రపంచమంతటినీ జయించగలిగే యాగం అది. ఆ విశ్వజిత్ యాగం చేసి బలిచక్రవర్తి ఎంత గొప్పవాడయ్యాడో ఈ తర్వాత వామనావతార ఘట్ట విశేషాదులతో మళ్ళీ మనం రేపు ఉదయం పూట ఈ కథ చెప్పుకుంటాం. చెప్పాం కదా, సాయంత్రం సాగే కథకి సంబంధం లేకుండా భాగవతంలో ఈ ప్రత్యేక ఘట్టం ఉదయానికి మార్చుకున్నాం. ఇవాళ రేపు కూడా సగం ఇవాళ అయ్యింది, రేపు మిగతా వామనావతార ఘట్టం కూడా చెప్పుకుందాం. ఆ భగవంతుడు మీకు ఈ విధంగా అనుగ్రహం ఇచ్చాడు. ఈ వామనావతార ఘట్టం చివరిదాకా విన్న వాళ్ళకి ఎప్పుడు దారిద్ర్య బాధ పొరపాటును కూడా ఇంట్లోకి రాదట. సాయంత్రం గజేంద్ర మోక్షం అనే ఘట్టం ఉంటుంది, 6 గంటల నుంచి 8 గంటల దాకా. ఆ ఘట్టంలోకి యథాప్రకారం అడుగు పెడదాం. అక్రూరుడని ఒక మహానుభావుడు విశ్వరూపాన్ని చూచి భగవంతుడిని స్తోత్రం చేసిన ఘట్టంతో ఈసారి మనం భాగవత సప్తాహాన్ని పూర్తి చేసుకుంటాం అన్నమాట. ప్రతి సంవత్సరం మా అమ్మాయి మీద అభిమానం కొద్దీ ఈ ఇంచుమించుగా ఈ మాసాల్లో ఆవిడకి మనకి అందరికీ అవకాశం ఉన్న రోజుల్లో ఓ వారం రోజులు మాత్రం వారికి కేటాయించే విజయవాడకి సదాకీర్తి గారి కుటుంబానికి ఆ వంకతో మీకు ఒకసారి అనుభవం అయింది కాబట్టి నెక్స్ట్ వీక్ ఆవిడకి బెంగ అనిపించదు. సహజంగా ఒక కార్యక్రమం చేయడం చాలా కష్టం. ఆవిడేమో నా పేరు చెప్పొద్దంటున్నారు, నేనేం చేయను, నాకేమో గురువు గారికి ఆప్యాయత, నా పేరు వద్దు బాబు, నేను ఏం కాదు చేసింది దేవుడు అన్నారు. అలాగే మీరందరూ కలిసి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఈ కార్యక్రమం చేయించారని భావించండి. ఏది ఏమైనా ఈ వంకతో వింటున్న సకల ప్రజానీకానికి మా త్రిశక్తి పీఠ స్వరూపిణి అయిన మహాసరస్వతి మహాలక్ష్మి సమేత లలితాపరాభట్టారికి అనుగ్రహ ప్రాప్తిరస్తు. ఆ మధ్యన గణపతి సత్యానంద స్వామి వారు ఆ మా పీఠం పక్క నుంచి రైల్వే స్టేషన్ ఒకటే పెడుతున్నారట. ఈ పక్క నుంచి దివ్య తరంగాలు వచ్చాయి, ఇక్కడ ఏదో పీఠం ఉందన్నారు. ఆ తర్వాత నేను వెళ్ళినప్పుడు అక్కడే ఉందండి మా పీఠం అన్నాను, కైకలూరులోను కలిసినప్పుడు. అప్పుడు ఆయన అన్నారు, ఈ పక్క నుంచి కాంతి తరంగాలు వస్తున్నాయి, నాకు సందేశం వచ్చింది అని. స్వామివారు కూడా తొందరలో మా పీఠానికి వస్తారు ఒకసారి, ఆ వచ్చినప్పుడు మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అప్పుడు అభిషేకాన్ని అది కూడా కళ్ళారా చూద్దరు కానీ మళ్ళీ సాయంత్రం కలుసుకునేదాకా. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు.